ఈ శపల్కుడు దేవుడు అని ఒక ఆయన పుట్టాడు. ఆయనకి చాలా తపశ్శక్తి ఉంది. ఏ కులంలో పుట్టినా తపశ్శక్తి గొప్పది కదా. ఆయన ఎంత తపస్సు చేశాడంటే, బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మెచ్చుకుని, నువ్వు అడుగు పెడితే తోటలో వర్షాలు కురిస్తే కరువు తీరిపోతుంది అన్నాడు. దాంతో ఈయన ఎక్కడైనా కరువు ఉంటే కరువు ఉన్న చోటకి వెళ్ళేవాడు. ఒకసారి కాశీలో 12 ఏళ్ళు వర్షాలు కురవలేదు. ఈ శపల్కుడు అనేవాడు కాశీలో అడుగు పెట్టాడు. ఇంకా చూడండి, 12 ఏళ్లుగా కురవని వర్షం అంతా ఏకదాటిని 12 రోజులు కురిసి ఊళ్ళో ఉన్న చెత్తంతా కొట్టుకుపోయి గంగానది ఉధృతంగా ప్రవహించింది. పట్ల పంటే అందరూ ఆనందపడిపోయారు. భూగర్భ జలాలు పెరిగిపోయాయి. అప్పుడు కాశీరాజు మెచ్చుకుని, మహానుభావుడు నీలాంటి వాడు, అల్లుడైతే ఎంతో లాభం నాకు. అల్లుడైతే చీటికి వాటికి పంటకి కురవచ్చు, కాబట్టి నీకు కేదారఖండంలో ఓ బిల్డింగ్ రాసి ఇచ్చేస్తాను, అక్కడ మఠం పెట్టి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని కాశీరాజు తన కుమార్తె గాంధీని అనేవాడిచ్చి పెళ్లి చేశాడు. ఈ శపల్కుడికి గాంధీనికి ఒక కొడుకు పుట్టాడు. ఆయనే అక్రూరుడు. ఆయన కూడా చిన్నప్పటి నుంచి హరిభక్తి కలిగిన వాడు. అంటే మొత్తం వీళ్ళంతా వీరగక్కి చుట్టడే, శాఖలు విడిపోయారు తప్ప అంతా వాళ్లే. ఆ మొత్తం మధురానగరం అగ్రహారంలో ఆల్మోస్ట్ వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలే. ఇంకా దగ్గర కులాల వాళ్ళంతా కౌశుడికి స్నేహంగా ఉండేవారు. కౌశుడు అంటే పరాక్రమవంతుడు కదా, ఎప్పుడైనా దుష్టులకి భయపడి సేవ చేస్తారు. కొందరు మరికొంతమంది దుష్టుడు పోసే వాటి కోసం సాయం చేస్తారు. కౌశుడు మంచి ప్రత్యేకమైన పారావతం అని ఒక మద్యం తాగేవాడట. ఈ మద్యం అంటే ఒక ఫారిన్ విస్కీ లాంటిది అనమాట. ఈ దరిద్రపు మద్యాన్ని వాడు తయారు చేయించి బకెట్లకు బకెట్ తాగేవాడు. వాడికి ఎవరన్నా సేవ చేస్తే వాళ్ళందరికీ ఈ మద్యం ఇచ్చేవాడట. ఈ మద్యం కోసం ఎంత కొట్టుకు తెచ్చిపోతారనండి. బుద్ధుడి చరిత్ర ఉంది కదా, గౌతమ బుద్ధుడి చరిత్ర. అందులో బుద్ధుడి యొక్క చరిత్ర, ఒక శిష్యుడు ఒక పావును జయించాడు. మధ్యలో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటే మీకు ఆధ్యాత్మిక రహస్యాలు తెలుస్తాయి. ఒకసారి గౌతమ బుద్ధుడు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండ దగ్గర 7 రోజులు ఉంటానన్నాడు. ఆ కొండ మీద ఒక శివాలయం ఉంది. ఆ శివాలయానికి ఎవ్వరూ వెళ్ళకపోతే బుద్ధుడికి అనుమానం వచ్చింది. ఏమంటే ఆ శివాలయానికి తాళం వేశారు, ఎవరు వెళ్ళలేదు ఏమంటే అడిగితే, రోజు ఆ శివాలయం దగ్గరకు పాము వస్తుందండి, ఎంతటి వాడైనా అక్కడికి వెళ్తే వాడిని కాటేసి చంపేస్తుందండి, అందుకని భయపడి ఊళ్ళో వాళ్ళు ఎవరు ఆ కొండక్కట్లేదు, ఆ పాము కొండ మీద ఉన్నవాడినే చంపుతుంది, కొండ కింద ఉన్నవాడు దొరికి రాదు అనగా, అలాగా అన్నాడు ఆయన. ఈ గౌతమ బుద్ధుడి శిష్యుడు ఒకడు ఉన్నాడు, వాడు విన్నాడు. మధ్యాహ్నం పూట అందరూ నిద్రపోతుంటే భోజనం చేసి వీళ్ళంతా నిద్రపోతున్న టైంలో ఈయనొక్కడు కొండెక్కాడు. కొండ మీదకి ఎవరికీ చెప్పకుండా వెళితే కొంతమంది అన్నారు, ఏముండో పైన పాము కాటేసి తప్పేస్తుందండి అంటే చూద్దాం అని పెట్టాడు. ఈ జనాలు దూరం నుంచి వాడు వెనకాల రావడం మొదలెట్టారు. వీడు చంపేస్తే మాత్రమే కనీసం బుద్ధుడికి చెబుదామని. సరిగ్గా వీడు శివాలయం దగ్గరికి వెళ్ళేసరికి వచ్చేసింది పాము. 5 తలల పాము బుస్సుని వీడి మీదకి వచ్చింది. వీడు, ఆహా, నీ బుస్సు బుస్సులకి నీ కసు కస్సులకి చచ్చిపోవడానికి నేను ఏమన్నా ఈ ఊళ్ళో అని అనుకుంటున్నావేమిటి, చూసుకో అని మంత్రం పఠించగానే వీడి నోట్లోంచి అగ్గిలు వచ్చింది. ఆ పాము తలలు తామరకాడల్లా మాడిపోయాయి. వేసవకాలంలో మధ్యాహ్నం పూట ఇంటి చుట్టూ అట్టి చుట్టూ వంటింటి నుంచి రూపుకి రూమ్ నుంచి వంటింటికి వెళ్ళేవాడు ముఖంలో మాడిపోతుందో ఆ పాము ముఖంలో మాడిపోయింది. దాంతో అది కింద పడిపోయింది. ఏ ఇంకోసారి మంత్రం చదివి పూర్తిగా నిన్ను బూడిద చేయమంటావా లేక బుద్ధి మార్చుకుంటావా అనగానే పాము మెల్లిగా పడగలెత్తి, నేను ఇంతకాలం ఎంతో మందిని చంపానండి, ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవించాను, నన్ను దయతో వదిలేస్తే ఇంకెప్పుడు ఈ శివాలయం దగ్గరకు వచ్చి పడగ వెప్పను, ఎవరిని కాటు వెయ్యను, నన్ను క్షమించండి. ఇదే ఆనా శివుడికి మాత్రం పూజ చేసి అందరిని అనుగ్రహించి వెళ్ళిపోతానండి. ఆయన, అయినా నేను నమ్మలేను అని కోరలు మాత్రం తీసేసి పో అన్నాడు. కోరలు తీసేస్తే ఇంకా కాటేసిన ఉపయోగం లేదు కనుక ఆ పాము వెళ్ళిపోయింది. ఇంక ఈ శిష్యులు మిగతా వాళ్ళు వెనకాల ఉండాలిగా, వాళ్ళంతా పరిగెత్తుకు వచ్చి మీరు చచ్చిపోతారు అనుకున్నాం, పామునే చంపారండి బాబు అని ఈయన బుధాల మీద చూసుకుని ఎత్తేసారు. జై హో గురు, జై హో చిన్న గురు అన్నారు. మళ్ళీ అక్కడ పెద్ద గురువు ఒకటి ఉన్నాడు కదా, మళ్ళీ ఇది భయం జనాలకి, పెద్ద గురువు గారు ఉండగా చిన్న గురువు గారిని దండం పెడితే పెద్ద గురువు గారిని ఎవరుకుంటారు అని, జై హో చిన్న గురువు చిన్న గురువు అన్నారు. అప్పుడు చిన్న గురువు గారిని తీసుకుని గురువు గారి దగ్గరకు వచ్చారు. గురువు గారు చాలా సంతోషించి ఊరికి చాలా ఉపకారం చేసేవారు. అయినా తొందరపడి మంత్ర ప్రయోగాలు ఎక్కడ పడితే అక్కడ చేయకు, చేసి ముందర ఒక్కసారి చెప్పు అన్నట్ట. అలాగే గురువు గారు అన్నాడు, ఈ శిష్యులు తినక ఉంటారు కదా, పెద్ద గురువు గారు అనుకున్నాం, చిన్న గురువు గారు ఊరిని కాపాడాడు, ఈయనకి ఏదో సేవ చేయాలనుకుని. గురువు గారు, మీకు ఏదన్నా కోరిక ఉంటే చెప్పండి, ఆ కోరిక మేము తీరుస్తాం అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, పురాణాల్లో ఫారావత మద్యం ఒక మద్యం ఉందని, కౌన్సిల్ అంటే వాడు స్పెషల్ బ్రాండ్ తాగేవారని విన్నాను. ఈ మధ్య ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే చాలా బాగుంటుంది. ఆ తాగినవాడు పెద్ద దూరంలో స్వర్గాన్ని చూస్తారట కదా అనగా, బస్ మా ఊళ్ళో తయారు చేస్తామండి, మా ఊళ్ళో బెల్ట్ షాపు చాలా ఉన్నాయి, మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలియకుండా పట్టుకొస్తాం అని ఈ కోసం రెండు కొండలు పట్టుకొచ్చారు. ఈయన ఒక్కొక్క చెంపుచ్చుకుని గుడుంగ్ గుడుంగ్ అని చెంపుతో తాగాడు. ఓ చెంపు తాగాడు, ఇక వెర్రెత్తిపోయింది, ఇక అక్కడ నుంచి డ్యాన్స్ చేశాడు. రెండో చెంపు తాగాడు, చేతిలో ఉన్న కెమెరాలు అవి కింద పట్టేశాడు, ఇక అక్కడి నుంచి బట్టలు ఇప్పుగాడాడు. మూడోసారి తాగాడు, శివాలయంలోకి వెళ్ళిన పైన శివుడికి ఎదురుకుండా కాళ్ళు పెట్టుకోవడం. ఎక్కువ తాగితే ఏమవుతుందో తెలుసు కదా మీకు. మీకు నేను చెప్పాలా మహానుభావులు, మీరు ఎంతమంది చూసుంటారు, కొంతమందికి ఆత్మానుభవం కూడా ఉంటే ఉండి ఉండవచ్చు కాక వంశపాలేటే. దాంతో శిష్యుడు తెల్లబోయి శివాలయంలో శివుడికి ఎదురుకుండా కాళ్ళు పెడతారేమిట్రో వీడనుకుని జాగ్రత్తగా మోసుకొచ్చి, శవాన్ని మోసుకొచ్చినట్టుగా ఒక ఆరుగురు వాడు మోసుకొచ్చి, గురువు గారు అంటే మీ శిష్యుడు తప్పదాగి పడిపోయాడు అనగానే, వాడిని లేపు కూర్చోబెట్టాడు అన్నాడు గురువు గారు. వాడిని లేపు కూర్చోబెట్టగానే, ఎవడరా నన్ను లేపిందే, నేనే గురువు అని, ఆడవాడ బోడుగుంటాడు అని రెండు కాళ్ళు బుద్ధుడి బుధం మీద పెట్టాడు. ఇలా నేను అంతా ఎత్తి పెట్టలేను కానీ రెండు కాళ్ళు బుద్ధుడి బుధం మీద పెట్టి ఎవడో నన్ను అన్నాడు. శిష్యుడు తెల్లబోయారు, గురువు గారు బుధం మీద కాళ్ళు ఇట్టాడు అనట్టు ఉంటే ప్రస్తుతం అండి అనకండి, ఎందుకంటే వాడిలో వేరే మనిషి ఉన్నాడు, కొంచెం దిగరమ్మండి అని జాగ్రత్తగా కాళ్ళు తీసి పక్కన పెట్టి ఆయనే శివాలయంలో ఐదు తలలు కలిగిన పాముని తన మంత్రశక్తితో బంధించిన ఘనుడు ఎవరు అని అడిగాడు దగ్గర శిష్యుని. ఈయనేనండి అన్నారు. ఇప్పుడు వీడు శివాలయంలో ఉన్న ఐదు తలల పాముని పక్కన పెడదాం, ఊళ్ళో ఉన్న బురద పామునైనా జయించగలడా అని అడిగితే, బురద పాము వీడి మొహం వరదలో వీడు కొట్టుకుపోతాడండి అన్నారు. చూసారా ఎంతటి ఉపాసకుడైనా వ్యసనమునకు బానిసైపోతే, తన అదుపులో వ్యసనములు నుంచుకోకపోతే, ఇంద్రియములు నుంచుకోలేకపోతే ఇలాగే పరిస్థితులు అవుతారు. అందుకే ఇలాంటి మంత్ర ప్రయోగాలు చెయ్యమని నేను ఎప్పుడు శిష్యులకు చెప్పను. చెబితే శిష్యులు కాస్త మంత్రం ప్రయోగించడం, క్రియాయోగం నేర్చుకుంటాడు, ఈ క్రియ ఎవడ మీద ప్రయోగిస్తాడు, దాంతో వీడు బట్ట ధర కాస్త ఎగిరిపోతుంది తత్తడు ఒక దెబ్బకి. కాబట్టి ఇలాంటి ఎవడ పెడితే వాడికి నేర్పకుండా, ఎవరికి పడితే వాడికి శక్తులు ఇస్తే ఏమవుతుందని బట్టి వాడికి సంయమనం ఉండదు కదా, ఈ పిచ్చి పనులకు వాడతాడు. అందుకే శిష్యులకు ఉపదేశం చేసేటప్పుడు గురువులు గొప్ప గొప్ప మంత్రములు, వాడి యొక్క వెనక ముందు వాడి సత్వం, వాడికి ఇంద్రియ నిగ్రహం ఉందా లేదా ఇవన్నీ తెలుసుకుని చెయ్యాలి, లేకపోతే ప్రమాదం అని ఆ శిష్యుడు అక్కడే వదిలి మళ్ళీ వాడు మొహం తొడకుండా వెళ్ళిపోయాడు బుద్ధుడు. ఇది బౌద్ధ జాతక కథల్లో చాలా గొప్ప కథ. ఎందుకు చెప్తానంటే ఎంతటి వాడినైనా మత్తులో ముంచి తాత్కాలికంగా ఆహ్లాదం ఇచ్చి ఆ తర్వాత వాడి ఆరోగ్యం సర్వనాశనం చేసే ఒక మహామద్యం పారావత మద్యం. ఆ మద్యం కౌన్సిలింగ్కి బాగా ప్రీతి, వాడు తాగి తంతనాలని తనకి బాగా సేవ చేసేవాడికి అది పోసేవాడు లేదా ఆత్మీయులకి పోసేవాడు. అందుకే వాడి చుట్టూ కొంతమంది ఆత్మీయులు గూడుపుట్టాడిగా చేరేవారు. ఇది స్థూలంగా మొత్తం యాదవ వంశస్థుల యొక్క శాఖలు. ఇందులో అందరికంటే కౌసునికి దేవకుడు అంటే బాగా ఇష్టం, దేవకుడు సొంత బాబయ్య. ఈ దేవకునికి ఏడుగురు కూతుళ్ళని చెప్పారు కదా, ఆఖరి కూతురు పేరు దేవకి. దేవకి పుట్టేనాటికి కౌసునికి దాదాపు 25-30 ఏళ్ళు ఉన్నాయి. వాడికి అప్పటికే పెళ్ళి పిల్లలు కూడా పుట్టారు. దేవకి చిన్నపిల్ల, అందుకని ఆ పిల్ల మీద వాడికి ఎంతో ప్రేమ కలిగింది. ఆ ప్రేమతో వాడు ఏం చేశాడనమాట,
బాబో ఈ నా చెల్లెల్ని ఎంత ప్రేమగా చూసుకున్నాను, ఈ చెల్లెల్ని ఎవరికిచ్చి పెళ్లి చేస్తే ఏ కష్టం పొందుతుందో అని అనుకుని వసుదేవుడిని పిలిచి, బాబా నువ్వు చాలా సాధువువి, నీ నోట్లోంచి మాట వరసకు కూడా కటువైన వాక్యం రాదు, నా చెల్లెల్ని దేవకినిచ్చి పెళ్లి చేస్తాను, జాగ్రత్తగా చూసుకుంటే నువ్వు ఏం చెబితే చేస్తాను, నువ్వు ఉత్తముడివి అన్నాడు ఆయన. ఈ విధంగా కంసుడు దేవకి వసుదేవుల వివాహం కుదిర్చాడు. పెళ్లి కుదిరింది, శుభముహూర్తంలో అద్భుతంగా జరిగింది వివాహం. పెళ్లి పనులన్నీ దగ్గరుండి చేశాడు కౌసుడు. కౌసుడు మంచి ఆర్గనైజర్ అండి, పాపత్ములు ఆర్గనైజర్స్ చాలా గట్టివాళ్ళు ఉంటారు, ఎలక్షన్లో ఓడిపోతే ఇంగ్లాండ్కో ఇటలీకో పారిపోయారు వాళ్ళు. అలాగే ఈయన చాలా జాగ్రత్తగా ఎప్పుడూ పెళ్లిని ఎలా నిర్వహించాలో అలా నిర్వహించి, ఆ తర్వాత బావా ఊరేగింపు కార్యక్రమం నాది అన్నాడు. పూర్వం ఆలుమగలకి పెళ్ళైన వెంటనే వాళ్ళు మంచి రథం పట్టుకొచ్చి ఆ రథానికి 4 గుర్రములు తగిలించి వెనకాతలున్న తొట్టెంతా అలంకరించి ఆ తొట్టిలో మెత్తని ఆసనం వేసి పువ్వులు పరిచి అందులో ఈ దంపతులు కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు. ఎందుకని ఊళ్ళో వాళ్ళందరికీ ఇదిగో పెళ్ళయ్యింది, ఇక రేపటి నుంచి అమ్మాయి ఎక్కడో అంతఃపురంలో ఉంటుంది. ఈ దంపతులు ఈసారికే చూడండి, వీలున్న వాళ్ళు ఆశీర్వదించండి, నమస్కరించుకునేవాళ్ళు నమస్కరించుకోండి అని ఊరికి ఎరిగింపు చేసేవారు. ఊరు ఎరిగింపు, ఊరెరిగింపు, అది క్రమంగా ఊరేగింపు అయింది. ఈ ఊరేగింపు కార్యక్రమం ఇప్పుడు కూడా చేస్తారు, ట్రాక్టర్లకు అలంకారం చేయటం. ఈ మధ్యన గుర్రబళ్ళు అలంకరించి ఈ మధ్యన కూడా కూర్చోబెట్టి ఆడామగా తిప్పుతున్నారు ఊరంతా. కాకపోతే వీళ్ళు పెళ్లికి ముందే అన్ని తిరిగి వచ్చారు. పూర్వకాలంలో ఒక పెళ్లి సమయంలో పెళ్ళయ్యాక మాత్రమే తిరిగేవారు. వీళ్ళిద్దరిని తొట్లో కూర్చోబెట్టాడు, తానేమో సారథి స్థానంలో కూర్చున్నాడు. మహారాజు మంచి చక్రవర్తి పరాక్రమవంతుడయ్యుండి కూడా కేవలం చెల్లెలి మీద ఉన్న ప్రేమతో చెల్లెలు మరిది సంతోషించేటట్టుగా రథం తోలడానికి సిద్ధపడ్డాడు. దాన్ని బట్టి వాడికి ఎంత ప్రేమో ఆలోచించండి. తీరా రథం తోలి ఊరేగింపు కార్యక్రమం మొదలు పెట్టబోయే సమయానికి దేవకీదేవి తండ్రి దేవకుడు వచ్చి ఆపండి అన్నట్ట. అంటే ఫుల్ స్టాప్, మొదటిసారే ఆదిలోనే హోసపోదు. అదేమిటి బాబాయ్, అప్పుడే రథయాత్ర ఆపావంటే అల్లుడికి ఏదో కాస్త కానుకలు ఇచ్చుకోద్దా? అల్లుడు చాలా మంచివాడు, ఏం అడగడు. అయినా నా కూతురు కోసం అతనికి కొన్ని కానుకలు ఇస్తున్నాను అని కానుకలు ఇచ్చాట. సార్ధంబులైన రథంబుల వేయు నెనమన్నోటిని 1800 అంటే 1800 రథములు ఇచ్చాట. ఆ రథం నిండా బంగారపు నగలు, నాణ్యాలు, కాసులు, ఉంగరాలు, వడ్డాణాలు, గాజులు, ఒకటి కాదు అనేక ఉన్నాయి, గొలుసులు కూడా ఉన్నాయి. ఇవన్నీ దాని నిండా పెట్టాడు. ఇవి 1800. ఇంకా కనకదామ సముత్తుంగంబులైన మాతంగంబుల ఇన్నూటిని 200 ఏనుగులు ఇచ్చాట. మళ్ళీ ఆ ఏనుగులు కూడా అలంకరించి వాటి మీద కూడా సంపదలు పెట్టాడు. అసలు నాకు చాలా కాలం నుంచి కోరిక ఉంది, ఈ మధ్యకాలంలో కట్నం ఎవడని అడిగితే వాడికి ఓ ఏనుగు కొనిచ్చారంటే దెబ్బకి వాడి జీవితంలో పీలుగైపోతాడు, వాడికి కట్నం అడగడం. కాబట్టి ఎవరైనా కట్నం అడిగితే టక్కర ఒక ఏనుగు ఇచ్చేయండి అంతే. ఆ రోజుల్లో 200 అవి పోషించే శక్తి ఉండేదండి వాళ్ళందరికీ. గడ్డి గాలం పెట్టి శుభ్రంగా వాటిని పోషించేవారు, డబ్బులు పెంచలేదు కదా, తిండితో కాలక్షేపం అయిపోయింది. ఇంకా 10,000 దాసదాసీ జనాలు, 400 గుర్రాలు ఇవన్నీ ఇచ్చి పంపించాట. ఇవన్నీ ఏంటంటే రథంలో వధూవరులు ఊరేగుతుంటే వెనక వస్తాయన్నమాట ఏనుగులు, ఏనుగులు వెనక అతల రథాలు, రథాలు వెనక అతల గుర్రాలు, గుర్రాలు వెనక దాసదాసీ జనం, ఇలా నడుచుకుంటూ పెడుతుంటే ఆహా, దేవకుడు తన కుమార్తెకి అల్లుడికి ఎన్ని కట్నాలు ఇచ్చాడు, కానుకలు ఇచ్చాడు అని అందరూ జనం చూసుకోవాలన్నమాట. అందుకని ఊరంతా ప్రదర్శనగా తిప్పేవారు. ఎప్పటికీ పెళ్ళిళ్ళు చూసారా, సారీ ఎక్కడ చూపిస్తారు ప్రదర్శనకి, దాని కెమెరాతో బాగా 100 తీస్తారు. ఒకే లడ్డూని 100 తీస్తే 100 కనపడుతుంది. కానీ ఆ రోజుల్లో ఇవేమీ లేని రోజుల్లో ఈ కానుకలందరికీ ప్రదర్శనగా ఊరంతా తిప్పారట. ఇప్పుడు కంసుడు మళ్ళీ రథం తోలడం మొదలుపెట్టాడు. తీరా రథం కొంచెం దూరం వెళ్ళింది, ఇంకా వీధి కూడా దాటలేదు. ఇంతలో ఏమైంది, ఆకాశవాణి టక్కని ఇలా అన్నది, ఏమంది, ఓరి కంస నృసింస, నీ చెల్లెలంటే నీకు చాలా ప్రాణం, చెల్లెలి మీద ప్రేమ కొద్దీ ఆవిడ్ని రథంలో కూర్చోబెట్టి బావగారితో పాటుగా ఊరంతా తిప్పాలనుకుంటున్నావు, ఏ చెల్లెలి మీద ప్రేమతో నువ్వు ఈ పని చేస్తున్నావో ఆ చెల్లెలి యొక్క అష్టమ గర్భం నీకు మృత్యు అవుతుంది, ఆవిడ 8వ గర్భం నిన్ను సర్వనాశనం చేస్తుంది అని ఆకాశవాణి ఆ మాటలు ఆపేసింది. పైగా అండం కూడా పోయి 8వ కొడుకంలా అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి. అష్టమ గర్భం అది కొడుకవ్వచ్చు కూతురు అవ్వచ్చు, మొత్తం మీద అష్టమ గర్భం నిన్ను సర్వనాశనం చేస్తుంది అనగానే ఉలిక్కి పడ్డాడు. అప్పటిదాకా ఈ చెల్లెలంటే ప్రాణం వాడికి, కొండ మీద పోతేనో పట్టుకొచ్చి ఇవ్వడానికి సిద్ధపడేవాడు. ఇప్పుడు ఆ చెల్లెలి 8వ కుమారుడో కూతురో తనకు మృత్యు అని తెలియగానే పళ్ళు పటపట కొరికాడు. అని పలికిన ఉలికిపడి భోజ కులపంసనుండైన కంసుండు సంచల దంసుండై అడిదంబు బెడిదంబుగా పెరికి అనుజ కొప్పు పట్టి రెప్పపాటున తెగవరేయ గమకించు సమయంబున. వెంటనే ఆయన ఏం చేశాడు, అమాంతంగా చెల్లెలు జుట్టు పుచ్చుకున్నాడు, ముందుకు ఈడ్చాడు, వరలో నుంచి కత్తి దూశాడు, కత్తితో ఒక్క దెబ్బకి ఆవిడ తల నరకబోయాడు. అలా నరకబోతున్న వాడిని టక్కన చేయి గట్టిగా పట్టుకుని, ఏమిటిది, ఇప్పుడే పెళ్ళైన చెల్లెల్ని, నా భార్యని, ఒక పరమ సాధ్వీమణిని, పైగా సాత్వికురాలిని శాంతం తప్ప క్రోధం పొందడం ఎరగని దాన్ని చంపడం ధర్మమా అని ఎంతో బతిమాలాడు పాపం. అన్నవు నీవు చెల్లెలికి నక్కట చీరలు మాడలిచ్చుటో మన్నన్న చేయుటో మధుర మంజుల భాషల నాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్నా మాని రావల్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడిదన్. నువ్వు అన్నవి చెల్లెల్ని ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి, కానుకలు ఇవ్వాలి, నగలు ఇవ్వాలి, ఇవేమి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ప్రేమతో చెల్లెమ్మ బాగున్నావా అని మంచి మాటలతో పలకరించాలి. అవి మాని ఆకాశవాణి ఏదో అందని ఆ పలుకులకి ఉలిక్కిపడి ఈ చెల్లెల్ని చంపుతావా? నా మాట విను, నువ్వు మంచి వంశంలో పుట్టావు, మహాత్ముడివి, పూర్వం పెద్దలు నడుచుకున్న మార్గంలో నడుచుకో, ఇది న్యాయం కాదు. ఆకాశవాణి అంటే ఏమో దాని మొహం ఆకాశంలో శూన్యం తప్పే ఉండదు, అదో శబ్దగుణకం, ఆ శబ్దానికి ఉలిక్కి పడకు, ఆ శబ్దాన్ని నమ్మకు. ఏమో ఎవడన్నా రాక్షసుడు ఇలాంటి మాయ సృష్టించాడేమో. నా మాట విను, ఈమె నీకు వరుసకు చెల్లెలు కానీ చెల్లెలు కాదు, నీకు కూతురుతో సమానం. నువ్వు ఆవిడ అంత ప్రేమగా పెంచావు, అమాయకురాలు. ఆఖరికి పెళ్ళి జరుగుతున్నప్పుడు కూడా, సాధారణంగా పెళ్లి జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒగుడు మొహం కేసే చూస్తారులేండి, అక్కడ ఎవరన్నా వాడు పట్టించుకోరు. పాప పంతులు గారు ఆయన దారి ఆయన చెప్తూనే ఉంటాడు, కానీ ముక్కు పుచ్చుకోండి అంటే ఆయన ముక్కుచ్చుకుంటారు, ఆయన వదులంటే వదులుగా ఉందని ఇంకా గట్టిగా పట్టుకున్నట్టు వెనకడి కావడం. ఎందుకంటే ఈ పక్క పక్కన కొత్త స్పర్శ కదా, ఓ రెండు మూడు రోజులు ఉత్సాహంలో ఉంటుంది. అందుకని అన్నీ విడిచిపెట్టి సహజంగా కొత్త భర్త గారి యొక్క ముఖం చూస్తారట. కొత్త ముగుడు యొక్క ముఖం చూస్తూ ఉండడం ఒక లక్షణం అని నేను చెప్పలేదు, భాగవతంలో చెప్పారు, వాడు నా మీద పడకండి. అటువంటిది ఆ సమయములో కూడా తాళి కడుతున్నప్పుడు కూడా మా అన్నయ్య అన్నం తిన్నాడా, మా అన్నయ్య మంచిరెడ్డి తగ్గాడా, ఈ పెళ్లి పనులన్నీ బుధం మీద వేసుకున్నాడు, మంచిరెడ్డి కూడా తాకుండా అలిసిపోతాడేమో అని ఎంతసేపు అన్న 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 అంటూ నిన్నే కలవరిస్తుంటే అటువంటి అన్నుల మిన్నని దున్నలా చంపడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది? నా మాట విను, ఒకవేళ నిజంగా ఆవిడ్ని చంపేసావనుకో, చంపితే నువ్వు శాశ్వతంగా బతుకుతావా? బతకవు. ప్రతి వ్యక్తికి మృత్యువు వాడి శరీరంతో పుడుతుంది. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్దశతాంతే వా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. జీవి పుట్టాడంటే వాడితో పాటు వాడి చావు కూడా పుడుతుంది. ఈ చావు ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, మొత్తం మీద నూరేళ్లకైనా ప్రతి జీవికి మరణం తప్పదు. మానవుడు శరీరం విడిచిపెట్టేటప్పుడు వాడి కర్మములను బట్టి కొత్త శరీరం వస్తుంది. అనగా ఏమిటి, ఒక వ్యక్తి మంచి పనులు చేశాడనుకోండి, అప్పుడు స్వర్గం నుంచి ఒక అందమైన దివ్య శరీరం పట్టుకొచ్చి ఈ ప్రాణాన్ని అందులో ప్రవేశపెడతాడు. అదే పరమ పాపాత్ముడైతే వాడి ప్రాణం బయటికి లాగి భయంకరమైన నల్లని యాతనా శరీరంలో ప్రవేశపెడతారు, ఈ శరీరంతో నరకానికి పోతాడు. అంటే మనం బతికున్నప్పుడు చేసిన కర్మములు చచ్చాక కూడా వెంట వస్తాయి. పుణ్యం చేసిన వాడు స్వర్గాది లోకాలు సుఖాలు అనుభవిస్తాడు, పాపం చేసిన వాడు నరకం వంటి శిక్షలు అనుభవిస్తాడు, అక్కడ పాపం పూర్తయ్యాక మళ్ళీ భూమి మీద పుడతాడు. పుణ్యం అయితే స్వర్గంలో సుఖాల రూపంలో అనుభవించి మళ్ళీ భూమి మీద పుడతాడు, మొత్తం మీద పుట్టుకు తప్పదు. ఈ పుట్టేటప్పుడు కూడా మళ్ళీ పూర్వజన్మ యొక్క కర్మమును అనుసరించి పుడతాడు. అందుకే మనుషులు కర్మాచరణ చేసేటప్పుడు అనుక్షణం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కర్మాచరణ చేయాలి. ఈ కర్మములు బ్రహ్మంతటి వాడు కూడా తప్పుకోలేట. కర్మములు మేలు నిచ్చును కర్మంబులు కీడు నిచ్చు కర్తలు తనకు కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరుల దడవగానేమిటికి. పనులు మంచివి చేస్తే మేలు చేస్తాయి, చెడ్డవి చేస్తే కీడు చేస్తాయి. ఆఖరికి బ్రహ్మంతటి వాడు కూడా కొన్ని మంచి పనులు చేశాడు కాబట్టి వాడు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ పదవి పొందాడు. ఎవరైనా మంచి పనులు చేస్తే బ్రహ్మ పదవి పొందొచ్చు. ఆంజనేయుడు ఉన్నాడు, సీతారాముల్ని కలిపాడు, ఆ పుణ్యం వల్ల రాబోయే కాలంలో బ్రహ్మ అవుతున్నాడు. కాబట్టి బ్రహ్మ పదవి కూడా పుణ్యకర్మముల వల్ల వచ్చిందే తప్ప హఠాత్తుగా రాలేదు. ఎవరమైనా మనం మంచి పనులు చేశామంటే ఆ మంచి పనులకు తగిన సుఖం అనుభవిస్తాం, పాపం చేస్తే దానికి తగిన శిక్ష అనుభవిస్తాం. కాబట్టి ఎందుకు ఈ చెల్లెల్ని చంపి నువ్వు వేసుకోబడతావు? ఇవాళ ఆవిడ్ని చంపితే తాత్కాలికంగా నీకు మృత్యు ఆగవచ్చుగాక, కానీ రేపెప్పుడో ఒకనాడు యమకింకరుడు నీ ప్రాణం పట్టుకుపోతారు, నువ్వు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండవు. నా మాట విను, వావి చెల్లెలుగా నీ కూతురు వంటి దొత్తమురాలు సంభావనీయ చరిత్ర వీరువు బాలనోత్న వివాహ సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్త దీనిని మృక్కెదల్ కావవే కరుణామయాత్మక కంస మానవ వల్లభ. కంస మహారాజా, ఈ దేవకీదేవి నీకు వరుసకు చెల్లెలు, కానీ నీకు కూతురుతో సమానం. చాలా ఉత్తమురాలు. ఈవిడ మంచి లక్షణములను చూచి జగత్తంతా ఆవిడ పొగుడుతూ ఉంటారు. పైగా నువ్వు ఎక్కడ చంపేస్తావో అని వణికిపోతోంది, భయపడిపోతోంది. చిన్నపిల్ల, ఇప్పుడే పెళ్ళయ్యింది, అటువంటి ఈ తల్లిని చంపడానికి నీ మనస్సు ఎలా అంగీకరిస్తోంది? నీకు నమస్కరిస్తాను, ఈమెను విడిచిపెట్టు, ఈమెను నాకు దక్కని, నా భార్య నాకు కావాలి అని ఎంత బతిమాలినా ఆ దుర్మార్గుడు మాత్రం కోపం విడిచిపెట్టగా, నువ్వెన్ని చెప్పు, దీన్ని ఎంత ప్రేమగా పెంచాను, అటువంటిది ఈ దుర్మార్గురాలు నన్ను చంపే కొడుకుని కొంటుందా, దీన్ని చంపేస్తానన్నట్టు వాడు. అసలు ఇంతసేపు అక్కర్లేదు వాడికి, ఎంచుకోక్కర్లా. కానీ ఆవిడకి ఆయు ఉంది, కృష్ణుడు పుట్టాలి, ఇది కృష్ణుడు అనుగ్రహం, అందుకే బతిమాలుతుంటే కొంత వెనుకంజి వేసి చంపలేదు. లేక దుర్మార్గుడు కత్తి చూస్తే క్షణంలో ఎంతోమందిని చంపాడు. ఇప్పుడు మాత్రం పరమాత్మనికి ఆవిడ తల్లివ్వాలి గనక, పరమాత్మ సంకల్పం ఒకటి ఉన్నది గనక, అంత కోపంలో కూడా ఎందుకు వదలాలి అంటున్నాడు తప్ప తొందరపడి చంపట్లేదు. అప్పుడు వసుదేవుడు ఒక క్షణం ఆలోచించాడు, నేను ఎంత బతిమాలినా గడ్డం పట్టుకు అడిగినా ఈ దుర్మార్గుడు దేవకిని చంపడానికి ఉజ్జుక్తులవుతున్నాడు, వదలటం లేదు దేవకిని, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఏమో భగవంతుని అనుగ్రహం ఉంటే నా భార్య కంఠం దాకా వచ్చిన కత్తి వెనక్కి తిరిగి వాణ్ణే చంపచ్చునేమో. మానవుడెప్పుడు తన కాలం కలిసి రానప్పుడు నా కాలం ఇంతే, నా కరం ఇంతే, నాకు జాతకం బాగాలేదు అని ఏడుస్తూ కూర్చోకూడదు. ఎంతవరకు ఆత్మబలం ఉంటుందో అంతవరకు పని చెయ్యాలి. ఆ పని చేసేటప్పుడు ఏ పని చేసినా భగవంతునికి సమర్పణ చెయ్యాలి. అలా భగవత్ సమర్పణగా ఆత్మబలంతో పనిచేస్తే వాడి జాతకం కూడా మారిపోతుందిట. భాగవతం చెప్పిన మాట, ఎందును కాలము నిజమని పందతనంబునను బుద్ధిబాయక ఘనులై ఎందాక బుద్ధి నెగడి నందాక చెరింపవలయు ఆత్మబలముతో. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు అయ్యో నా కాలం కలిసి రాలేదు, నాకేమో కర్మ కలిసి రావటం లేదు, ఏ పని చేద్దామన్నా ఎదురొస్తుంది, ఏదో ఆవులు సంరక్షణ అంటే గడ్డిపెట్టి తగలడింది అని బాధపడకూడదు. ప్రయాణం అని మొదలెడితే రైలు అవుటర్లు ఆపేశాడు, రైలు అందుతుందా లేదా, ఈ బెంగళం పెట్టుకోక్కర్లా. మనం సంపూర్ణముగా శరణాగతి, గురువునో హరినో ఎవరినో ఒకటి పట్టుకుని, గురుదేవ లేక హరి నేను నమ్ముకున్నాను, నా బుద్ధి పనిచేసేదాకా నేను విడిచిపెట్టను, ఈ గండం నుంచి గట్టెక్కించంటే ఏం చేస్తాడైనా, టక్కన మనం ఎక్కేదాకా రైలు ఆగుతాడు, మనం ఎక్కాక రైలు బయలుదేరేలా చేస్తాడు. అలాగే పాపం ఎవరో ఒక ఆయన గో సంరక్షణ పెట్టుకున్నాడు అనుకోండి, ఏ పేడపూడిలోనో ఆ గట్టి తగలడింది అనుకోండి, ఒక మేటు తగలడితే 5 మీటర్లు పట్టుకొచ్చి ఎవడో ఇస్తాడు ట్రాక్టర్లు. సృష్టి రహస్యం ఇది. కాబట్టి ఎప్పుడూ కూడా అధైర్యము లేకుండా ఇంకా కష్టపడి పనిచేయాలి. భగవంతుణ్ణి మాత్రం విడిచిపెట్టరాదు. చిత్తం గురువు మీద ఉంటే వాడు ఎంతటి వాడైనా, అంటే ఎంత కష్టజాతకుడైనా మొదనష్టపు జాతకుడైనా సాధించగలుగుతాడు. నేను ఎంతోమంది చూశాను, సంతాన యోగం లేని వాళ్ళు చెప్పిన ప్రక్రియ చేసి సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మనతో పాటు అప్పుడు వచ్చేటం రాజస్థాన్ కదా, కాశ్మీర్, ఇద్దరు దంపతులరా, చక్క బంగారు కొడుకు పుట్టాడు. అలా ఆశీర్వదించగానే వాడు కొడుకు పుట్టాడు. ఒక్కొక్కళ్ళ యోగం అది, అంటే వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకున్న భక్తి వాళ్ళని కాపాడుతుంది. అదే అంత స్థాయిలో భక్తి లేకపోతే ఈ గురువులు ఇచ్చినా వాడికి వెళ్ళదు. ఇలా ఆలోచించి, ఇప్పుడు నా భార్యని రక్షించుకోవడానికి నా ముందున్నది ఒకటే ఒక ఉపాయం, ఈ కంసునికి ఉన్న కోపం నా భార్య మీద కాదు, నా భార్యకు పుట్టే అష్టమగర్భం మీద. అష్టమగర్భం తనని చంపుతుంది కనుక వాడు ఈ వంకతో నా భార్యని తన చెల్లెల్ని చంపడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఈ పిల్లవాడిని ఆవిడికి వాడి చేతిలో పెట్టి ఈవిడిని రక్షించుకుంటే మంచిదేమో, దేవకీదేవికి పుట్టిన పిల్లల్ని చంపడానికి నీకు ఇస్తాను, వాళ్ళని చంపేయి, కానీ నా భార్య నాకు వదిలేయి అంటే వాడు వినొచ్చు. ఏమో ఏం జరుగుతుందో,